రామభద్రుడు చిరునవ్వు నవ్వి, విభీషణ, వైరమనేది మరణంతో పోవాలి. పైగా మీ అన్నగారు ఎంతటి వీరుడో ఎరుగుదువా? దేవేంద్రాదులను జయించినవాడు. రణరంగంలో వెన్ను చూపని పరాక్రమాన్ని ప్రదర్శించి వీరస్వర్గానికి వెళ్ళినవాడు. జరిపించు దహనక్రియలు. అంతే, ఆ మాట వింటూనే విభీషణుడు లంకలో ప్రవేశించి చందనకాష్ఠాలు తెప్పించి వేదవేదులను రప్పించి మణులు ముత్యాలు జల్లిస్తూ బంగారు పల్లకి మీద రావణుని దేహాన్ని శ్మశానానికి తెప్పించి చితి ముట్టించాడు. అగ్ని సంస్కారం పూర్తి అయింది. అందరూ నగరంలో ప్రవేశించారు. విభీషణుడు రామదర్శనానికి వచ్చాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, నువ్వు స్వయంగా దగ్గర ఉండి ఈ విభీషణుడికి పట్టాభిషేకం జరిపించు అన్నాడు. అన్నగారి ఆజ్ఞానుసారం సౌమిత్రి లంకలో కాలుపెట్టి పట్టాభిషేకం నిర్వర్తించి తిరిగి రాముని సన్నిధికి వచ్చాడు. ఆయన వెనుకనే విభీషణుడు వచ్చాడు. అప్పుడు రామభద్రుడు హనుమంతుని వైపు తిరిగి, మారుతి, నువ్వు ఈ లంకేశ్వరుని అనుమతి తీసుకుని అశోకవనంలోకి వెళ్ళి జానకికి మా కుశల వార్త చెప్పు. రాముని సందేశంతో హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళి సీతాదేవికి విషయమంతా వివరించాడు. అప్పుడు జానకీదేవి, హనుమా, ఒక్కమారు నాకు ఆయన దర్శనం చేయాలని ఉంది అని. హనుమంతుడు తిరిగి వచ్చి అమ్మవారి సందేశాన్ని వినిపించాడు. విభీషణుడు రాముని ఆజ్ఞ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేశారు. రాక్షస యోధుల రక్షణలో రత్నాల పలకీ మీద అమ్మవారు వస్తున్నది. పెద్ద తలపాగలవారు, పొన్ను బెత్తాలవారు, తప్పెట వాద్యాలవారు, దారిలో ఉన్న వానర భల్లూక వీరులందరినీ పక్కకు నెట్టుతున్నారు. రామభద్రుని యొక్క ధర్మపత్ని ఎలా ఉంటుందో చూద్దామనే కుతూహలంతో ఉన్న వారందరూ విపరీతమైనటువంటి ధ్వానాలు చేస్తున్నారు. రామభద్రుని ధర్మపత్నిని దర్శించాలనే కుతూహలంతో ఉన్న వానర భల్లూక వీరులు ఈ పొన్ను బెత్తాల వారి బెడద పడలేక కలకల ధ్వానాలు ప్రారంభించారు. అదిదో సాగర తరంగ ఘోషలా వినిపించి రాముడు, విభీషణ, ఏమిటయ్యా ఈ ఘోష? ఓహో, ఆవిడ పల్లకీ మీద వస్తున్నదా? నారీజనానికి శీలము ప్రవర్తన ఈ రెండే ఆవరణ. ఈ ప్రాకారాలు, పరదాలు, పల్లకీలు అవసరమే. కష్టాలలో, యుద్ధ సమయంలో, స్వయంవర వేళలో, శుభకార్యంలో స్త్రీలు అందరినీ చూడవచ్చు. పల్లకీ దిగి నడిచి రమ్మను అన్నాడు. అందరూ రాముని మాటలకు చెగితులయ్యారు. జానకీదేవి నడిచి వస్తున్నది. రామ దర్శనంతో ఆమె ముఖం చంద్రోదయవేళ చంద్రకాంత శిలలా అయింది. చూశాడు రాముడు. చూసిన క్షణంలో ఆయన మనస్సులో ఏవో కల్లోలాలు చెలరేగాయి. విదేహరాజనందన, రావణ రాక్షసుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను. నా పౌరుషం లోకంలో ప్రఖ్యాతమైంది. హనుమంతుడి శ్రమ ఫలించింది. సుగ్రీవుని మంత్రాంగము ఫలించింది. విభీషణుని కష్టము నెరవేరింది అంటుంటే సీతాదేవి కన్నులు తడితో నిండే. రాముని మనస్సులో ప్రజాపవాద శంక ప్రవేశించింది. జానకి, అగస్త్యులవారు దక్షిణ దిక్కును జయించినట్టు నేను రావణుని జయించాను. ఇదంతా నీకోసం చేశాననుకో, నా వంశ గౌరవం కోసం చేశాను. ఇప్పుడు నీ శీలాన్ని విశ్వసించలేను. రోగగ్రస్తమైన నేత్రాలకు దీపం ఎలా ఉంటుందో అలా ఉన్నావు నాకు. అందున పరగృహంలో రావణుని వంటి వాని ఇంట ఉన్న నిన్ను నేను భార్యగా స్వీకరించను. ఇదిగో ఇక్కడ లక్ష్మణుడు, ఆ ఎదురుగా సుగ్రీవుడు, అటు విభీషణుడు, కాదంటే అయోధ్యలో భరత శత్రుఘ్నుడు. వీరిలో నీ మనసు ఎవరి మీద ఉంటే వారితో వెళ్ళు. ఆ మాటలు వింటుంటే జానకీదేవి గుండె లొంగలు చుట్టుకుపోయింది. ఏనుగు తండంతో చుట్టబెట్టి విసిరిన తామర తూడులా అయింది. కొంతసేపటికి తేరుకొని, ఓ రఘువంశీయుడా, అల్పుడు నీచుడు కూడా ఇలా మాట్లాడ్డయ్యా? సామాన్య స్త్రీలనెవరిలో దృష్టిలో ఉంచుకుని అలానే నన్ను చూస్తున్నావా? నా శీలం మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఈ శరీరం పరపురుష స్పర్శను ఏనాడూ భరించలేదు. నా అధీనంలో ఉన్న హృదయం నిన్నే ఆరాధిస్తోంది. నీతో అంతకాలం కాపరం చేశానే, నా హృదయం అర్థం కాలేదా? అయినా హనుమంతుని పంపిన నాడే ఈ మాట చెప్పి ఉన్నట్లయితే హాయిగా ప్రాణాలు విడిచేదాన్ని. ఈ యుద్ధం అవసరమయ్యేది కాదు అని కన్నీరు ఒత్తుకుని, సౌమిత్రి, ఈ రోగానికి ఒక్కటే చికిత్స, చితి పేర్చు. ఈ అపవాదంతో నేను బ్రతకలేను. అగ్ని ప్రవేశమే నాకు శరణ్యం అంటుండగా లక్ష్మణస్వామి చితి పేర్చడము, సీతాదేవి అగ్నిహోత్రుని వైపు సాగడము, అగ్నిహోత్రుడు భయంతో రెండు చేతులు పైకెత్తి రామచంద్రుడికి నమస్కరించి, ప్రభూ నేను ఇంధరాగ్నిని, ఈ విద్యుద్వహిని నేను సహించలేను, నీ ఇల్లాలిని నువ్వు తీసుకోవయ్యా అని అప్పగించి, ఈమె త్రికరణ శుద్ధిగా నిన్నే ఆరాధిస్తోంది. ఈవిడ మనస్సులో ఎవ్వరూ లేరు. సర్వలోకాలను పవిత్రం చేయగల శీలవతి, విశుద్ధ చరిత్ర అన్నాడు. ప్రసన్నవదనం మీద శుచిస్మితం నిలబడింది రామభద్రునికి. విభీషణ, ఇంక మేము అయోధ్య నగరానికి వెళ్ళాలి. తెల్లవారేలోగా అయోధ్యకు చేరకపోయినట్లయితే మా భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు అంటుంటే, విభీషణుడు, రామభద్ర నిర్భయంగా వెళ్ళవచ్చునయ్యా, ఇదిగో పుష్పక విమానం అనగానే సీతారాములు, లక్ష్మణస్వామి పుష్పకం వైపు అడుగులు వేస్తున్నారు. అక్కడే నిలబడిన సుగ్రీవాదు, మిగిలిన రాక్షస వీరు అందరూ కూడా ఒక్కమారు అయోధ్యను చూడాలని ఉంది అన్నారు. వారందరినీ అనుగ్రహ నేత్రాలతో చూశాడు రాముడు. మూడవ అంతస్తు మీద సీతారాములు ఆసీనుడయ్యారు. రెండవ అంతస్తులో రాజవంశీయులందరూ ఉన్నారు. ఆ క్రింది వరుసలో సేనానులు, సేనాపతులు, సైనికులు చేరారు. విమానం పైకి లేస్తోంది. లేస్తున్న విమానం మీద నుంచి రామభద్రుడు ఒక్కమారు జానకి వైపు తిరిగి, జనకరాజపుత్రి చూస్తున్నావా, ఈ లంకానగరం, దీనిని విశ్వకర్మ నిర్మించాడు. అదుగో అది రణరంగం. మహాయోధుల రక్తమాంసాలతో భూదేవి తృప్తిపడింది. ఇటు చూడు, రావణుడు నా చేతులలో ఇక్కడే నేలకూడాడు. కుంభకర్ణుడు అదుగో అక్కడ తచ్చాడు. మన సౌమిత్రి చేతులలో ఇంద్రజిత్తు పడిన చోటు ఇది. అకంపనుడు, ధూమ్రాక్షుడు మన హనుమంతుని పిడికిలి పోట్లకు మరణించిన ప్రదేశం అదుగో. మకరాక్షుణ్ణి ఇక్కడ వధించారు. కుంభ, నికుంభ, అతికాయ, మహాకాయాది రాక్షస వీరుల దేహాలు గోచరిస్తున్నాయా? అదుగో సాగరాన్ని దాటుతున్నాం. సేతు నిర్మాణానికి ఇక్కడే దీక్ష వహించాను. మన హనుమకు సత్కారాలు జరిపిన హిరణ్యనాభగిరి నీకు దర్శనమిస్తున్నాడు. సముద్రం దాటాం. ఈ ఇసుక తిన్నెల మీదనే మూడు అహోరాత్రాలు దర్భసేనం మీద సాగర తరణ దీక్షలో ఉన్నాను. అది విభీషణుడు శరణువేడిన చోటు. అదే కిష్కింత. సుగ్రీవునితో సఖ్యం చేసిన ఋష్యముఖం కనిపిస్తున్నదా? ఇదిగో ఇక్కడ వారిని నేల కూల్చాను అంటుంటే, సీత, ప్రభు, మీరు సుగ్రీవుడు అంత ప్రాణస్నేహితులే. ఆ ఇంటి ఇల్లాంటను కూడా మనం పట్టాభిషేక మహోత్సవానికి తీసుకువెళ్ళాలి కదా అనగానే రామచంద్రుడు విమానాన్ని క్రిందికి దింపడము, వానర రాజపుత్రులందరూ ఆ విమానాన్ని అధిరోహించడము, విమానం సాగి సాగి భరద్వాజ మహర్షి ఆశ్రమ సమీపంలో క్రిందికి దిగింది. అందరూ మహర్షికి నమస్కారాలు చేశారు. అందరూ నమస్కరించిన అనంతరం రామభద్రుడు హనుమంతుని పిలిచి, హనుమా, 14 సంవత్సరాల క్రితం మా తమ్ముడు భరతుడు నా మీద ఉన్న గౌరవంతోనో ప్రేమతోనో రాజ్యం నీదే అని అన్నాడు. కానీ గతించిన ఈ 14 సంవత్సరాలలో వాడికి రాజ్యం మీద వాంఛ కలిగి ఉండవచ్చు. పదవి వ్యామోహము, అధికార దాహము ఉన్నాయే, ఇవి ఎటువంటి వాడినైనా వంచిస్తాయి. కనుక నువ్వు ఇప్పుడు హుటాహుటీ బయలుదేరి అయోధ్య నగరానికి వెళ్ళి మా తమ్ముడికి సింహాసనం మీద కాంక్ష ఉన్నట్టు నీకు అనుమానం కలిగితే రాత్రికి రాత్రి తిరిగిరా. ఇక్కడి నుంచి నేను మళ్ళీ వనవాసానికే పెడతాను, కానీ తమ్ముడు కోరే రాజ్యాన్ని వాంఛించను అన్నాడు. హనుమంతుల వారు ఆశ్చర్యపోయారు. ఏమీ ఈ మానవ రాజనీతి అనుకుంటూ హుటాహుటీ నందిగ్రామం చేరాడు. అప్పటికే భరతుడు చితి పేర్చుకొని ఉన్నాడు. తెల్లవారేలోగా అన్నగారు రాకపోతే అందులో దూకడాను. భరతుణ్ణి చూసిన హనుమంతుని గుండె ద్రవించిపోయింది. ఓహో, ఏమి ఈ రాజనీతి! రాముడికి రాజ్యకాంక్ష లేదు, లక్ష్మణుడికి లేదు, భరతుడికి లేదు, శత్రుఘ్నుడికి లేదు. అదే వానరులలో చూశాను. వారిని సంహరింపజేసి సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. దానవులలో చూశాను రావణుని సంహరింపజేసి విభీషణుడు. ఇది దానవ, వానర, మానవ ప్రకృతులలో ఉండే భేదం అనుకుంటూ భరతునితో ముచ్చటిస్తుండగా తెరతెరవారుతోంది. అప్పటికే పుష్పక విమానం వస్తున్నటువంటి ధ్వని వినిపించగానే భరతుడు లేచి చేతులు జోడించి ఎదురు నడుస్తున్నాడు. ఆ వెనుకనే హనుమంతుడు ఉన్నాడు. అప్పటికే అయోధ్యానగరం నుంచి కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆదిగా గల వారందరూ వశిష్ఠుల వారితో సహా వచ్చారు. రామలక్ష్మణులకు యోగ్యమైన రీతిలో శ్మశ్రు ఖండనను జరిపించి అభ్యంగన స్నానాలు చేయించి పట్టాభిషేక సన్నాహాలు నడిపించారు. ఒక సుముహూర్తంలో సీతారాములను సింహాసనాసీనులను చేశారు. రామ పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా సాగుతోంది. పట్టాభిషేక మహోత్సవం ముగియగానే అందరికీ సత్కారాలు జరుపుతున్నారు. పేరు పేరున సుగ్రీవ, అంగద, విభీషణ, జాంబవతాదులందరికీ, వానర యోధులకు, మిగిలిన రాక్షస వీరులకు కూడా సత్కారాలు జరుగుతున్నాయి. అందరికీ సన్మానాలు అందుతున్నాయి. అయిపోయింది సన్మాన కార్యక్రమం. హనుమంతునికి మాత్రం ఏ సత్కారం జరగలేదేమా అని అందరూ తెల్లబోయి చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అసలు జరగవలసిన సత్కారం హనుమంతునికే, వారిని గుర్తించకుండా ఎలా చేస్తున్నారు అని చూస్తూ ఉండగా రెండు క్షణాలు రామభద్రుడు ప్రజలందరినీ తిలకించి మందహాసంతో తన మెడలో ఉన్న రత్నహారం తీసి జానకీదేవికిచ్చి, సీతా, ఈ ఉన్న మహాజనం ఇందరిలో ఎవరి ధీశక్తి మీద, ధీరత్వం మీద నీకు విశ్వాసము, అభిమానము ఉన్నాయో వారిని ఈ రత్నహారంతో సత్కరించు. అనగానే నవరత్న ఖచితమైన సువర్ణ సింహాసనం మీద కూర్చున్న పట్టమహిషి జానకీదేవి సింహాసనం దిగి రామభద్రుడిచ్చిన రత్నహారానికి తన మెడలోని చంద్రహారాన్ని జోడించి ఆ రెండు హారాలతో హనుమంతుని సత్కరించింది. అనంతరం రాముడు రాజై లోక కళ్యాణప్రదంగా ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూసుకుంటూ దేశంలో ఏ విధమైన దుర్భిక్షాలు లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ పాలిస్తున్నాడు. వేదవేత్తలు మంత్రపాఠాలు సాగిస్తూనే ఉంటారు. ఋత్విక్కులందరూ యజ్ఞయాగాలు నడుపుతూనే ఉంటారు. అప్పుడు యువరాజపీఠం అలంకరించమని రాముడు లక్ష్మణుణ్ణి అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, ఈ సింహాసనాలు పీఠాలు నాకు అవసరం లేదు అనగానే మారు మాట్లాడకుండా సింహాసనం మీద కూర్చోబెట్టారు భరతుణ్ణి. అలా భరతుణ్ణి యువరాజుని చేసి ప్రజాక్షేమం ప్రధాన దృష్టిగా పెట్టుకుని చోరభీతి, సర్పభీతి, అగ్నిభీతి లేకుండా, అతివృష్టులు, అనావృష్టులు రాకుండా దేశంలో అందరినీ కూడా ఒకే దృష్టితో చూస్తూ పరిపాలిస్తున్నాడు. రామరాజ్యంలో ప్రతి ఒక్కడూ ధర్మపరుడే, సత్యవాక్పాలన పరాయణుడే, లోభ వివర్జితుడే, దాన దృష్టి సంపన్నుడే. ఆ విధంగా రాముడు ఆదర్శ పాలకుడై ఆదర్శ దాంపత్య జీవనాన్ని సీతాదేవితో సాగిస్తున్నాడు అని వాల్మీకి మహర్షి రామాయణాన్ని ముగించారు. స్వస్తి.
వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతః తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం.